accumulates and revises. So Janmadasya Yatonvaya Vidaratas Charteshva Vignaswara Tene Brahma Hidaya Adi Kavaya Mukhyanti Yatsuraya Tejo Vari Muram Yatadinayo Yatta Trisha Kovindasa Dhamna Svena Sadhana Rastapunam Satyam Param Dhimar. So Janmadi Asya. So Yedena Janmadi Janmante create Chasana and Sushtisanadu. ఆది అంటే సృష్టి స్థితి ప్రళయం అన్ని ఆయనే చేస్తున్నాడు. అన్వయ ఇతరత చార్తేష్ అభిజ్ఞాస్వర. సో అన్వయ అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆయనే ఉన్నాడు ఇక్కడ. అంటే క్రియేట్ చేసేది ఆయనే, పాలించేది ఆయనే, తర్వాత నాశనం చేసేది కూడా ఆయనే, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా. సో ప్రత్యక్షంగా ఆయన భౌతిక ప్రపంచాన్ని ఆయన చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన పురుషావతారైనటువంటి విష్ణు అవతారంలో అవి పుట్టించడం, మెయింటైన్ చేయడం, మళ్ళీ దశ చేయడం అని ఆయన చూసుకోగలుగుతాడు. లేదా గుణావతారైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వాళ్ళు చూసుకోగలుగుతారు. కాబట్టి ఈయన ప్రత్యేకంగా ప్రత్యక్షంగా అవి ఉండాల్సిన అవసరం లేదు. కానీ కావాల్సి వస్తే, రావాల్సి వస్తే చేస్తాడు. అని స్వరాట్ పూర్తి స్వతంత్రుడు, అభిజ్ఞ అన్ని తెలిసిన వాడు. తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే అంటే బ్రహ్మ హృదయంలో వేదాలు పెట్టిన వాడు ఈ కృష్ణుడు. ఓం నమో భగవతే వాసుదేవ. సో ఈ వాసుదేవుడే బ్రహ్మ హృదయంలో ఉన్నటువంటి ఆ వేదాలు నింపిన వాడు కృష్ణుడు. అయితే ఇప్పుడు డైరెక్ట్ గా కృష్ణుడు చెప్పినట్టు మనకి ఎక్కడ ఉండదు. గర్భోదక్షాయ విష్ణుడు నుంచి బ్రహ్మకి ఈ విషయం వచ్చినట్టు తెలుస్తుంది, వేదాలు వచ్చినట్టు తెలుస్తుంది. కానీ వాస్తవానికి మూలం ఎవరు? కృష్ణుడు అని చెప్పడం. తర్వాత ముఖ్యంది అవసరం లేదు. ఎందుకు తెలియకూడదు అంటే ఎందుకు తెలియాల్సిన అవసరం లేదు అని, ఎవరికి కృష్ణ కోరుకుంటారో వాళ్ళకి దర్శనమిస్తాడు. కానీ ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా కృష్ణుడే కావాలని కోరుకునే రూలే లేదు. వాళ్ళకు ఉన్న దాన్ని బట్టి కొంతమందికి కృష్ణుడికి అనేక రూపాలు వాళ్ళకి ఇష్టం ఉంటారు. కొంతమంది రాముడు అంటే ఇష్టం, రాముడు అంటే భక్తుల యొక్క కోరిక మేరకు భగవంతుడు వేరే రూపాలు ఇస్తుంది. నాకు కాదు, నాకు కృష్ణుడే కావాలంటే కృష్ణుడు కృష్ణుడు మన డైరెక్ట్ దర్శనమిస్తాడు. ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉన్నారు, ఆయనకి రాముడు తప్ప ఇంకా ఆయనకి వేరేది అవసరం లేదు. ఇంకా ఇంకా రాముడి మీదే ఉంటాడు ఆయన. సో అట్లా అనుకో. కాబట్టి డైరెక్ట్ గానే ఉండాల్సిన అవసరం లేదు. బట్ ఆయన ద్వారా ఎవరికి ఏమి అందాలో, ఏమేమి అందించాలో ఆయన అందించేస్తుంటాడు, ఏమేమి జరగాలో జరిపిస్తూ ఉంటాడు. కాబట్టి నాకు ప్రత్యేక కృష్ణుడే కావాలనుకుంటే కృష్ణుడే డైరెక్ట్ దర్శనం వస్తుంది. నాకు బృందావన కృష్ణుడే కావాలనుకుంటే బృందావన కృష్ణుడే వస్తాడు. మళ్ళీ ద్వారకా కృష్ణుడు రాడు, మళ్ళీ మథురా కృష్ణుడు రాడు. సో అంత లోతుల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే మథురా కృష్ణుడు మూడు వేరు, ద్వారకా కృష్ణుడు మూడు వేరు, బృందావన కృష్ణుడు మూడు వేరు. కానీ అందరూ మళ్ళీ ఒకటే. కానీ భగవంతుడు అంత స్పెసిఫిక్ గా అనమాట. మనం ఎంత స్పెసిఫిక్ గా కోరుకుంటామో, ఎలాంటి రిలేషన్షిప్ కోరుకుంటామో అంత రిలేషన్షిప్ కోసం భగవంతుడు అంత స్పందిస్తాడు వచ్చిన. సో అంత స్పెసిఫిక్ గా ఉంటాడు అనమాట. సో ముఖ్యంతి యత్ సూరయ, ముఖ్యంతి యత్ సూరయ అంటే గొప్ప గొప్ప, ముఖ్యంతి అంటే గొప్ప గొప్ప వాళ్ళు కూడా. సూరయ, సూరయ అంటే గొప్ప గొప్ప వాళ్ళు, దేవతలు కావచ్చు, ఋషులు కావచ్చు, ముఖ్యంతి వాళ్ళు కూడా మాయలో పెట్టగలుగుతారు. ముఖ్యంతి యత్ సూరయ అంటే శివుడిని ఎవరు మాయలో పెట్టలేరు. కానీ శివుడిని ఎవరో మాయలో పెట్టగలరు అంటే కృష్ణుడే. సో దేవతలు మాయలో పడచ్చు, పడేదానికి అవకాశం ఉంది. కానీ కృష్ణుడు మాత్రం ఎప్పటికీ మాయలో పడడు. అంటే ఆయన మీద ఎవరి ప్రభావం ఉండదు. ఎట్లాగా అంటే ఎగ్జాంపుల్ ఇచ్చారు, తేజో వారి యథ మృథా యథ అంటే ఎట్లాగైతే మనం ఎడారి పోయినప్పుడు నీళ్ళు ఆడేటువంటి ఎండమావిని మనం నీళ్ళు అనుకుంటాము, అట్లాగే మన అందరిని కూడా మాయలో పెట్టగలుగుతాడు. దేవతను సైతం మాయలో పెట్టగలుగుతాడు. వినిమయో యత్ర త్రి సర్గో మృష. సో ఆయన ఈ భౌతిక విశ్వాలనే కాదు, దాంట్లో ఉన్న త్రిగుణాలు కూడా, త్రిగుణాలు కూడా ఆయనే నింపగలుగుతాడు. ఆ త్రిగుణాల ద్వారా మాయలో పెట్టగలుగుతాం మనల్ని. అందువల్ల మనకి ఏమిటంటే మాయ అంటే ఏంటి, వాస్తవం కానిది వాస్తవంలా కనిపిస్తుంది అది మాయ అంటే. వాస్తవమైనది వాస్తవంలాగా ఉండదు, వాస్తవం కానిది వాస్తవంలా కనిపిస్తుంది. సో వాస్తవానికి భౌతిక ప్రపంచంలో ఉన్న మనం అందరం కూడా ఎక్కడో దగ్గర మాయలో పడేదానికి అవకాశం ఉంది. మనం ఒక్కోసారి తాడుని పావు అనుకోవచ్చు, లేదా పావుని తాడు అనుకోవచ్చు. మనం ఏదో వినబోయి ఏదో వింటాం. అంటే మన ఇంద్రియాలు ఇక్కడున్న పరిస్థితుల్లో అన్ని త్రిగుణాల ప్రభావాలు ఉన్నాయి కాబట్టి మనం మాయలో పడవచ్చు. ఒకదాని చూసి మనం ఇంకోటి అనుకోవచ్చు. అందువల్ల ప్రజలు లేదా మానవులు ఇచ్చేటువంటి జ్ఞానం ఖచ్చితంగా ఎక్కడో కొన్ని లోపాలు ఉంటాయి. ఇక్కడ అందుకే మనం శాస్త్రాలు ఎందుకు పట్టుకుంటాం అంటే భగవంతుడు ఇచ్చేటువంటి శాస్త్రాలు లోపాలు ఏముండవు, లోపరహితమైనటువంటి అవి పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో ఇచ్చినటువంటివి. అందుకే మనం ఇప్పుడు కూడా శాస్త్రాన్ని బేస్ చేసుకునే మన అన్ని అన్ని పరిస్థితులు చూడాలి, అన్ని వ్యవస్థలు చూడాలి. శాస్త్రాన్ని చూడకుండా శాస్త్రం గమనించకుండా కనుక అంటే మన బుద్ధి మీద లేదా మన తెలివితేటల మీద కానీ మనం కానీ ఆధారపడ్డాం అంటే ఎక్కడో మనం మాయలో పడతాం. అందువల్ల ఇక్కడ కాబట్టి ఆయన ఈ మూడు భౌతిక ఈ భౌతిక ప్రపంచాన్ని మాయలో నింపగలుగుతాడు, త్రిగుణాల ద్వారా నింపులో పెట్టగలుగుతాడు. కాబట్టి దామ్నాస్వేన సదా నిరస్త కుటుంబం, దామ్నాస్వేన ఆయన అన్నిట్లోనూ ఉంటూ అన్నిటిని చేస్తూనే స్వయంగా తన దామంలో మళ్ళీ ఉంటాడు ఆయన. సో ఆయన ఎప్పుడు శాశ్వత ఆయన దామంలో ఉంటాడు, ద సేమ్ టైం ఆయన అన్నిటినీ గమనిస్తుంటాడు, పాలిస్తుంటాడు, అన్ని చేస్తుంటాడు. అంటే ఒక విధంగా వ్యక్తిగతంగా వ్యక్తిగా ఆయన అక్కడే ఉన్నాడు, ద సేమ్ టైం ఆయన అన్నిటిలోనూ ప్రవహించి ఉన్నాడు, విస్తరిస్తా ఉన్నాడు. అలాగే శ్రీమద్ భాగవతం యొక్క లక్షణాలు, ధర్మ ప్రోజిత కైటవక్ర పరమో నిర్మత్సరాణాం శతం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయో మూలనం శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్య మృదుజ్యతే ప్రకృతిభిః శుశ్రూషే లక్షణాం. ధర్మ ప్రోజిత కైటవ, కైటవ ధర్మాలన్నీ పక్కన పెట్టేస్తుంది, ఒకే ఒక ధర్మం చెప్తుంది, అది పరమ ధర్మాన్ని మాత్రమే చెప్తుంది. అంటే కృష్ణుడు గురించి మాత్రమే చెప్తుంది అన్నమాట, ఇంక దేని గురించి మాట్లాడు, కృష్ణ సంబంధంలో మాత్రమే మాట్లాడుతుంది, ఇంక దేని గురించి మాట్లాడు. నిర్మత్సరాణాం శతం, నిర్మలమైన మనసు కలిగిన వాళ్ళు మాత్రమే ఈ భాగవతాన్ని చదవగలుగుతారు, అర్థించగలుగుతారు. ఈ భాగవతం ఏంటంటే వాస్తవం అత్ర వస్తువు, వాస్తవమైన వస్తువు గురించి మాత్రమే మాట్లాడుతుంది. ఎందుకంటే మనం మాయలో ఉన్నాం ఇక్కడ, వాస్తవం ఏదో కనుక లేకుండా ఆ అతిథి నువ్వు భాగవతం చేస్తుంది, నీకు వాస్తవం తెలుస్తుంది, ఎట్లా నడుస్తుంది ఇదంతా, ఎవరు నడిపిస్తున్నారు, దేని కారణం ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఎప్పుడు తెలుస్తుంది, వాస్తవ వస్తు పడుతున్నప్పుడు. అది భాగవతం ఆ వాస్తవ వస్తువుని ఇస్తుంది, అది ఎవరు, కృష్ణుని ఇస్తుంది. ప్లస్ ఇది శివదం, శివదం అంటే మనకి మంగళకరం చేస్తుంది భాగవతం వాస్తవం. ఇంకేమైనా తాపత్రయోన్మూలనం, మన తాపత్రయాన్ని మొత్తాన్ని కూడా బయటికి లాగేస్తుంది ఈ శ్రీమద్ భాగవతం. మరి ఏంటిది, ఎవరు రాసేది ఈ శ్రీమద్ భాగవతాన్ని, మహామణి కృతే, వ్యాసుడు స్వయంగా రాశాడు. సో పైగా ఏం చేస్తుంది, ఇది ఆత్మ సాక్షాత్కారాన్ని ఇస్తుంది డైరెక్ట్ గా, కృష్ణ దర్శనాన్ని ఇవ్వగలుగుతుంది ఎంత త్వరగా అయితే అంత త్వరగా. మిగతా పురాణం చదవడానికంటే భాగవతం చదవడానికంటే భాగవతం చదివితే మనం త్వరగా కృష్ణుడిని దర్శించుకోగలుగుతాం. ఈశ్వరో సద్య హృదయ వృద్ధితే, తక్షణమే భగవంతుడు మన హృదయంలో హృదయ స్థానంలోకి వచ్చేయగలుగుతాడు భాగవతం చదివితే. తర్వాత కృతిభి శుశ్రూపి తక్షణ, సో తక్షణ అంటే వెంటనే అతి త్వరలో. మరి హృదయంలో వచ్చి క్లీన్ చేస్తాడు కాబట్టి, హృదయంలో మన హృదయంలో వచ్చి క్లీన్ చేస్తాడు కాబట్టి, వచ్చి కూర్చుంటాడు కాబట్టి క్లీన్ చేస్తాడు కాబట్టి, కాబట్టి ఎవరైనా చదవచ్చు భాగవతాన్ని. అంటే ఒకవేళ మనం మన మనసులో ఎన్నో మలినాలు ఉన్నాయి, ఎన్నో వాసనలు ఉన్నాయి, ఇవి పోవాలి కూడా మనం భాగవతం చదవాలి మళ్ళీ మనం, కాకపోతే డేట చేయదు మనకి తెలియదేమో కానీ. అందుకే మనం ఒక గురువు మూలంగా మనం చదువుకుంటాం, తెలుసుకుంటాము, కానీ 100% మనకు అర్థం కావాలంటే హృదయం క్లీన్ అయిపోవాలి. కానీ హృదయం 100% క్లీన్ కానీ కూడా చదవచ్చు, చదివేకుండా 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 ఏమవుతుంది, హృదయం క్లీన్ అయిపోతుంది. అప్పుడు భగవంతుడి స్వయంగా వచ్చి కూర్చుంటాడు అక్కడ. కానీ భాగవతం వచ్చి తాపత్రయాల మూలాలన్నింటి లాగేస్తుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇంతకంటే ఇంకేం పురాణం కావాలి, ఇంకా ఇంతకంటే ఇంకేం పుస్తకం కావాలి, వాస్తవం ఏందో చెప్పేస్తుంది, మా గురించి మనం బయటపడేస్తా ఉంది, మన తాపత్రయాన్ని లాగేస్తా ఉంది, తీసేస్తుంది. కృష్ణుడు స్వయంగా వచ్చి హృదయంలో కూర్చుంటున్నాడు. ఇంకంతకంటే ఇంతకు మించిన పుస్తకం, ఇంతకు మించిన శాస్త్రం ఇంకేం కావాలి మనం, అది చెప్తున్నారు. పోనీ నెక్స్ట్, మరి ఆ భాగవతం చేదుగా ఉంటుందా, కారంగా ఉంటుందా, పుల్లంగా ఉంటుందా, ఘాటుగా ఉంటుందా, లేదు ఎట్లా ఉంటుంది, అమృతం అంటే చిల కొట్టిన మామిడి పండు, అది కూడా దానికి కూడా కండలేదు, ఇంకా జ్యూస్ లా కారుతా ఉంది, జ్యూస్ లా కారుతుంది మనం జస్ట్ ఇంకా నాకి మింగేయడం, అంటే ఇంకా తప్పక తీసేది లేదు, నవ్వలేదు కూడా లేదు. సో అది మనకి చెప్తున్నారు అన్నమాట, భాగవతం యొక్క టేస్ట్ ఎలా ఉంటుంది అనేది. నిగమతల్పతరోజితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం పిబత భాగవత సమాలయం ముహురహో రసిత భూమి భావుకా. నిగమ కల్పతరు, వేదాల్లోని కల్పవృక్షం ఇది. వేదాల్లో చాలా శాస్త్రాలు ఉన్నాయి, చాలా శాస్త్రం ద్వారా మనకి ఎన్నో కోరికలు తీరుతాయి, కానీ వేదాల్లో ఈ భావం అనేది కల్పవృక్షం. కల్పవృక్షం, కల్పవృక్షం అంటే మనం ఏది కోరుకుంటే అది ఇస్తుంది, ఏది కోరుకుంటే అది ఇస్తుంది కాబట్టి మనం ఏం కోరుకోవాలా? ఏది కోరుకోవాలని ఇచ్చినప్పుడు మనం ఏం కోరుకోవాలా? సో ఏది కోరుకోవాలన్నా, ఏది కోరుకోవచ్చు అంటే మనకు కృష్ణుడే కోరుకోవాలి. ఏదైనా కోరుకోవాలి కాబట్టి, ఏదైనా కోరుకుందామంటే మనం వేరే కోరుకోవాలంటే వేరే పుస్తకాలు ఉన్నాయి, వేరే పురాణాలకు వెళ్ళిపోండి. ఈ పుస్తకం మనకి పనికిరాదు. మన స్వర్గలోకాలకు పోవాలి, ఇంకా ఉన్న జన్మలు రావాలి, ఇంకా గొప్ప గొప్ప సంపాదన చేసుకోవాలా అనుకుంటే ఇది రైట్ పుస్తకం కాదు. గోలోకం పోవాలి, ఎస్ ఇది రైట్ పుస్తకం. మళ్ళీ జన్మరాపణ చేసుకోవాలా, ఇది రైట్ పుస్తకం. ఓకేనా సార్? అందువరకు ఇది ఓకే. ఇది కల్పవృక్షం, ఏదైనా ఇవ్వగలుగుతుంది. కానీ మిగతా పుస్తకం కల్పవృక్షం లేదు, కానీ అవి కృష్ణుడిని ఇవ్వలేవు. మిగతా ఏమన్నా ఇస్తారు, కృష్ణుడిని ఇవ్వలేవు. కాబట్టి ఇది వేదాల్లో కల్పవృక్షం. గలితం ఫలం, ఆ వృక్షంలో ఈ భాగవత మంత్రం పండినటువంటి పండుగ, బాగా పండిన పండుగ. సుఖముఖ చిల కొట్టింది. అమృత ద్రవ సంయుతం, అమృతం లాగా కారిపోతుంది, మృదువుగా కారుతా ఉందమ్మా. పిబత భాగవతం, ఇది నవలే లేదు, తాగడమే డైరెక్ట్ గా. ఇంకా ఆ కస్టమర్ మనకి ఇవ్వడం నవలండి. రసమాలయం, రసం ఎప్పుడు ఎంత తాగొచ్చు మనం? ఎంతైనా ఎప్పుడు తాగుతానే ఉండొచ్చు. రసికా భూమి బావుక, ఎల్లప్పుడూ తాగుతూనే ఆస్వాదిస్తూనే ఉండొచ్చు. అయ్యో ఎగుటేయదు, కడుపు నిండిపోయింది ఇంకా చాలు అనలేవు అనమాట. ఇంకా తాగుతానే ఉంటే, తాగుతూనే తాగుతూనే ఉంటుంది. ముగురహో రసిక, రసికులైతే ఇంకా ఆస్వాదించాలి, ఇంకా ఆస్వాదించాలని అంటూనే ఉంటుంది. అందుకనే భౌతికంగా మనందరికీ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మనం నిజంగా మన ఆత్మకి కావాల్సినంత ఆనందం కావాలా అని మన శరీరం సరిపోదు. ఇప్పుడు మన శరీరం పట్టుకోలేదు అంత ఆనందాన్ని. అందుకే ఈ శరీరాన్ని మనం ఆధ్యాత్మికం చేయాలన్నమాట. ఎట్లా ఆధ్యాత్మికం చేయాలా? నామ సాధన ద్వారా శరీరం ఆధ్యాత్మికం అయిపోయినప్పుడే. కాబట్టి ఇక్కడ ఆచార్యులందరూ కూడా ఎంతైనా ఆస్వాదించగలుగుతున్నాం, మనం ఆస్వాదించలేకపోతున్నాం. దీనికి ఈ శరీరం అనేది ఒక అడ్డైపోతుంది. మనం ఏదైనా మంచి ఫుడ్ తీసుకోవాలన్నా, మంచి ఫలాలు తీసుకోవాలన్నా, మంచి స్వీట్స్ తీసుకోవాలన్నా ఎక్కడో దగ్గర మనం ఆగిపోతాం. మనం తట్టుకోలేదు శరీరం. అందుకే ఆధ్యాత్మిక భౌతిక శరీరాల్లో ఆధ్యాత్మిక రసాన్ని ఆధ్యాత్మికం చేసుకుంటేనే అది ఆస్వాదించగలుగుతాం. మామూలుగా భౌతిక శరీరం నుంచి ఆధ్యాత్మిక రసాన్ని మనం ఆస్వాదించాలి. అందుకనే సాధన ద్వారా, సేవ ద్వారా మనం క్రమంగా మనలో ఉన్నటువంటి మహిళలు పోయేకొని శరీరం ఆధ్యాత్మికం అయిపోతాం, అప్పుడు ఆస్వాదించగలుగుతాం. సో ఆ విధంగా ఈ మూడు శ్లోకాలు తీసుకుందాం. ఇది అయిన తర్వాత మనకి నెక్స్ట్ ఈ శౌనకాది ఋషులు, వాళ్ళు 1000 సంవత్సరాలు రాబోయేటువంటి కలియుగంలో ఉన్నటువంటి వ్యక్తుల కోసం 1000 సంవత్సరాలు యజ్ఞం చేయడం తలపెడతారు. ఏ యజ్ఞం అంటే ఇట్లానే హోమం వేసుకొని ఈ యజ్ఞం వేసుకొని తలపెడతారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పూర్తి కన్విక్షన్ లేదు ఏమని. ఈ యజ్ఞం ద్వారా ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయేటువంటి వాళ్ళకి 100% మనం వాళ్ళకి భగవంతుడి యొక్క మార్గాన్ని చెప్పగలమా, లేకపోతే వాళ్ళ యొక్క మనస్సుల్ని మనం కడిగేయగలమా, వాళ్ళని వాళ్ళ వాతావరణం, వాళ్ళ రాబోయే కలిగి వాళ్ళ వాతావరణాన్ని 100% మనం సక్రమంగా చేయగలమా అనే నమ్మకం వాళ్ళకి లేదు. కానీ ఎక్కువ మంది యజ్ఞం చేద్దాం, యజ్ఞం 1000 సంవత్సరాలు యజ్ఞం చేస్తే రాబోయే వాళ్ళకి మంచి జరుగుతుంది అనే భావనలో వాళ్ళు యజ్ఞం చేయాలనుకుంటారు. కానీ ఆ సమయంలోనే వాళ్ళకి సుఖదేవ గోస్వామి కనబడతాడు, సారీ సుత గోస్వామి కనబడతాడు. సుత గోస్వామి మనకు కనబడతాడు. సుత గోస్వామి మీకు తెలుసు, సుత గోస్వామి ఎవరు అని అంటే, ఈయన సుఖదేవ గోస్వామి పరిషత్ మహారాజుకి భాగవతం చెప్పేటప్పుడు ఈయన స్వయంగా అక్కడ కూర్చొని మొత్తం వింటా ఉన్నాడు. సో వింటా ఉన్నాడు కాబట్టి, అంటే అది ఎలాంటి అసెంబ్లీ, అది ఎలాంటి సమూహం అది అంటే, ఆ సుఖదేవ గోస్వామి చెప్పేటప్పుడు అక్కడ స్వయంగా నారదు వారు, వ్యాసుడు, ఇంకా ఇతర ఇతర దేవతలు, మహామహా ఋషులు అందరూ కూర్చోన్నారు. అంటే వాళ్ళకి ఆ భాగవత్ చెప్పింది ఎవరు? బ్రహ్మ. ఎవరు చెప్పాడు? నారదు వారు. నారదు వారు ఎవరు చెప్పాడు? వ్యాసుడు. వ్యాసుడు చెప్పాడు భాగవతం ఎవరికి? సుఖదేవ గోస్వామి. సాధారణంగా మనం టీచర్ అడుగుతాం, నువ్వు చెప్పాయా భాగవతం? కానీ ఇక్కడ ఏం చేస్తారు? సుఖదేవ గోస్వామి పోయి కూర్చోమంటున్నారు. సుఖదేవ గోస్వామి చెప్తుంటే వీళ్ళందరూ పోయి కూర్చొని వింటున్నారు. అంటే వాస్తవానికి ఆధ్యాత్మికంగా దాన్ని తీసుకుంటే వయసులో నిమిత్తం లేదు. వాళ్ళలో ఎంత ప్యూరిఫికేషన్ ఉందో అది మోస్ట్ ఇంపార్టెంట్. ఏ వయసులో ఎన్ని సంవత్సరాలు చేస్తారు కాదు, లోపల ఎంత కడగబడింది దాని బేస్ చేసుకొని ఉంటారు. సో అలాంటి సమూహంలో ఈ సుత గోస్వామి కూడా అక్కడే ఉండి వింటా ఉన్నాడు. కాబట్టి గొప్ప గొప్ప వాళ్ళందరూ చేరారు కాబట్టి కొన్ని లక్షల మంది అక్కడ చేరి ఇలాంటి వాళ్ళు కూడా విన్నారు కాబట్టి ఖచ్చితంగా అంతకంటే ఉన్నతమైనటువంటి సందేశం ఏది ఉండదు. ఇది ఈ సుత గోస్వామి దగ్గర ఈ విషయం ఉంది. కాబట్టి మనం అంటున్నాం మనం యజ్ఞాలు చేద్దాం, అది చేద్దాం, ఇవి చేద్దాం అని మనం చేస్తూ ఉన్నాం. కానీ వాస్తవానికి సుత గోస్వామి మనం చెప్పగలుగుతాడు అసలైంది మనం ఏం చేయాలి అని ఈ సోనకాదు ఋషులు సుత గోస్వామిని, దయచేసి మాకు ఆ భాగవతం చెప్పండి, ఏ విషయాలైతే మీ మధ్య అక్కడ చర్చించబడ్డాయో, ఏదైతే మీరు విన్నారో దయచేసి వాటిని మాకు చెప్పండి అని చెప్పి చెప్తాను. ఎందుకంటే స్వయంగా సుఖదేవ గోస్వామి ఇన్ని మంది ఇన్ని గొప్ప వాళ్ళ మధ్యలో దాన్ని వివరించారు కాబట్టి అది డెఫినెట్గా ఇది చాలా ఉన్నతమైనది అయి ఉంటుంది, ఇది అందరికి ఉపయోగపడేది అయి ఉంటుంది. లేదా నారదు లాంటి వాళ్ళు వాళ్ళు టైం పాస్ కోసం అక్కడ కూర్చోరు. ఇది ఎంత ఉన్నతైంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇది వచ్చింటుందని చెప్పేసి సుత గోస్వామిని అడుగుతారు అనమాట. అయితే సుత గోస్వామిని కూర్చోబెట్టాలంటే ఆయన లక్షణాలు తెలియాలి. ఎందుకు సుత గోస్వామిని ఎంచుకున్నారు వాళ్ళు? అంటే ఊరిని ఎవరిని బట్టి వాళ్ళు కూర్చొని పెట్టి మనం క్లాస్ ఇవ్వని చెప్పలేం కదా. అంటే ఆయన గురించి ఏదో ఉంది, ఆయన ఆయన గురించి పూర్తిగా వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఆయన ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో వాళ్ళకి తెలుసు. ఆయన ఆయన పాండిత్యం గురించి ఆయనకు తెలుసు. ఆయన ఎటువంటి వ్యక్తో తెలుసు. సో ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి సో ఆయన లక్ష్యాలు చెప్తారు మనకి. ఎందుకు సుత గోస్వామిని వాళ్ళు ఆ భాగవత ప్రవచనం ఇవ్వడానికి ఆయన ఎందుకు కూర్చోబెట్టారు అని చెప్తారు. ఒకటి ఆయన అనగా అంటే అన్ని పాపాల నుంచి స్వతంత్రుడు అతను. అతను పూర్తిగా పాపాల నుంచి అతను బయటపడిపోయాడు. అదీత అని శాస్త్రాల్లో పురాణాల్లో మరియు చరిత్రలో ప్రావీణ్యం కలవాడాయి ఆయన. అదీత అని అఖ్యాత అని అలాగే వాటిని ప్రావీణ్యమే కాదు వాటిని బ్రహ్మాండంగా వివరించగలుగుతాడు. వేద విధానం వేద విద్వాంసులైన అంటే వాటి సారం కూడా తెలుసు, వేదాల సారం కూడా తెలుసు. శ్రేష్ఠ శ్రేష్ఠుడైన ఉన్నవాళ్ళు శ్రేష్ఠుడు. సౌమ్య సునీతమైన స్వచ్ఛమైన వాడు. స్నిగ్ధస్య విధేయుడు. సో ఈ కారణాలుగా ఈ లక్షణాల కారణంగా సుత గోస్వామిని వాళ్ళు భాగవత ప్రవచనం ఇవ్వడానికి ఒప్పుకున్నారు అన్నమాట ఆయన తీసుకోవడానికి. సో ముఖ్యంగా ఈ రెండు ఇంపార్టెంట్ అన్నమాట. ఆధ్యాత్మిక విషయాల్లో మనం నిజంగా ముందుకు ఎదగాలనుకుంటే సౌమ్యము స్నిగ్ధ. సౌమ్యము అంటే సున్నితమైన స్వచ్ఛమైన, ఇది సౌమ్యంగా ఉండడం. రెండవది స్నిగ్ధ విధేయుడు అంటే వినయపూర్వకంగా ఉండడం. సో సూత గోస్వామి అన్ని తెలిసినా కూడా బట్ స్టిల్ వినయపూర్వకంగానే అక్కడ కూర్చొని విన్నాడు. అన్నీ కూడా అన్నీ కూర్చొని విన్నాడు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్పీకర్ క్వాలిటీస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత మరి సోనకాదు ఋషుల యొక్క వాళ్ళ లక్షణాలు ఏంటి? వినేవాళ్ళు వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉండాలి? వినేవాళ్ళకి ఏమైనా చెప్పేవాడు చెప్పుకుంటే వెళ్తే వినేవాళ్ళు ఆసక్తి లేదనుకోండి, ప్రయోజనం లేదు. దానివల్ల అంటే భాగవతం కానీ ఆధ్యాత్మిక చర్చ ఎప్పుడు ఉన్నతంగా ఉంటుందంటే చెప్పేవాళ్ళకి వినేవాళ్ళకి తగు లక్షణాలు కానీ ఉంటే అప్పుడు రెండు వైపుల మెసేజ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. రేపు మెసేజ్ వస్తుంది, రేపు తీసుకుంటారు, నెక్స్ట్ వీళ్ళు ఫాలో అవుతారు. ఫస్ట్ స్వర్ణకాదృష్ట లక్షణాలు ఏంటంటే వాళ్ళకి దయ ఉంది. వాళ్ళకి ఎవరికి స్వర్ణకాదృష్ట ఏం దయ ఉంది వాళ్ళకి? అందరి కోసం. వాళ్ళ జీవితం అయిపోయింది, వాళ్ళ ద్వాపరిగా అంతంలో ఉన్నారు, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళకి విషయం అర్థమైపోయింది, వాళ్ళు తపస్సులు చేస్తున్నారు, వాళ్ళు ధ్యానాలు చేస్తున్నారు. కానీ వాళ్ళు నెక్స్ట్ కుటుంబాలు, నెక్స్ట్ జీవితాలు, నెక్స్ట్ రాబోయే వంశాలు బాగుండాలని వాళ్ళు వాళ్ళ కుటుంబాలు త్యాగాలు చేస్తారని వాళ్ళు యజ్ఞాలు చేస్తారు ఇక్కడ. సో యాక్చువల్గా కలియుగంలో వ్యక్తుల పరిస్థితి ఏంటి? ప్రాయేణ అల్పాయుష సభ్య కలవస్మిన్ యుగేజన మంద సుమంద మదయో మంద భాగ్యాది ఉదృత. సో ప్రాయేణ అల్ప ఆయుష్, ఎవరు? కలియుగంలో ఉన్న వాళ్ళు. ప్రాయేణ అల్పాయుష సభ్య కలౌ అస్మిన్ యుగేజన కలౌ అస్మిన్ ఈ కలియుగంలో ఈ జనాలు మంద సుమంద మతయో మంద సుమంద మతయో మంద భాగ్యం. అదృష్టం కూడా లేదు, భాగ్యం కూడా మందంగానే ఉంది. ఉపద్రుత, ఎప్పుడు ఏదో ఒకటి అలజడి, ఏదో మా ప్రశాంతమైన అన్ని బాగా జరిగిపోతున్నాయి, ఏదో ఏదో ఒకటి రావాల్సిందే. సో ద్వాపరయుగంలో ఉన్న వాళ్ళు కలియుగంలో ఉండే వాళ్ళ యొక్క జీవితాల గురించి మాట్లాడతారు. సో ఇలాగ ఉన్నవాళ్ళు, ఈ పరిస్థితిలో ఉన్నవాళ్ళు, ఎప్పుడు అలజడిలో ఉండేవాళ్ళు, వీళ్ళకి ఏం తెలుస్తుంది అసలు ఏది మంచి ఏది చేయడని, దేన్ని నమ్ముకోవాలి దేన్ని నమ్మకూడదు. వీళ్ళు ఉన్నారే కానీ శాస్త్రాలు చదివేంత ఆయుష్ లేదు వీళ్ళకి, శాస్త్రాలు మొత్తం చదివేంత ఆయుష్ లేదు వీళ్ళకి, అల్ప ఆయుష్. ఒకవేళ ఉన్న దాంట్లో ఉన్న అర్థాలు తీసుకోలేదు. మందలు సుమందులు పోనీ ఏదో పోయి చేద్దామనుకుంటే అదృష్టం లేదు, ఏదో ఒక విధంగా పక్కన డైవర్ట్ అయిపోతారు ఏదో ఒక రూపం. కాబట్టి వీళ్ళకి అసలు అవకాశం లేదు, పాపం వీళ్ళు ఎట్లా బయటపడతారు వీళ్ళు? ఒక లైఫ్ టైం సరిపోదు, పుస్తకాలు తీసుకొస్తే అర్థం కాదు, ఫాలో అవ్వాలంటే పరిస్థితులు లేవు సరిగ్గా, ఏం చేస్తాం పాపం? కాబట్టి మనమే వీళ్ళకి ఎసెన్స్ ఇచ్చేయాలి, ఇప్పుడే మనమే చెప్పేద్దాం వీళ్ళకి ఏం కావాలి. మీరు ఇన్ని పుస్తకాలు ఏదైనా వేస్ట్ ఉన్నాయినా, ఇన్ని రకాలుగా మీరు జీవించిన కూడా ఒక వేస్ట్ కుదరదు. వీళ్ళకి ఏదో ఒకటి మనమే సారాంశం ఇచ్చేయాలి వీళ్ళకి. రెండోది మనకి సారాంశం ఇవ్వాలి, ఆ పరిస్థితి కూడా అనుకూలం అయ్యేటట్టుగా మనం యజ్ఞం చేయాలి. ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉండాలి కదా, అనుకూలంగా ఉంటేనే మనం చదివి పాటించగలుగుతాం. అనుకూలంగా లేకపోతే ఎంత చదివినా కూడా మనం పాటించలేము మనం. అందువల్ల వాళ్ళకి అనుకూలంగా ఉండడానికి మనం యజ్ఞాలు చేయాలి. నమ్మకం వీళ్ళకి దేని మీద అంటే భగవన్ నామం మీద పూర్తి నమ్మకం ఉంది వాళ్ళకి. ఎస్, భగవన్ నామం ఖచ్చితంగా ఎన్నో నదుల్లో మనం స్నానం చేస్తే కానీ కొన్ని పాపాలు భగవన్ నామంతో పోతాయి. వాళ్ళకి అపారమైన నమ్మకం ఉంది భగవన్ నామం మీద. ఆ భగవన్ నామం మీద ఎట్లా అంటే అది హేళనగా చేసినా సగం సగం పలికినా లేకపోతే ఏదో ఆదమర్చి మనం ఏదో అనుకున్న భగవన్ నామాన్ని దీని ప్రభావం బలంగా ఉంటుంది అనే నమ్మకం. ప్లస్ రెండోది వాళ్ళకి శుద్ధ భక్తుల మీద కూడా నమ్మకం ఎక్కువ, శుద్ధ భక్తుల్ని మీద నమ్మకం ఎక్కువ, భక్తుల మీద నమ్మకం. ప్లస్ క్షణం మాత్రం సాధు సంఘం చేసుకోగలిగితే మన తలరాతలు మారిపోతాయి అనేటువంటి నమ్మకం ఉంది వాళ్ళకి. చూడండి ఇలా రాసుకున్నారు అన్నమాట భాగవత ఫస్ట్ చాప్టర్లోనే, ఫస్ట్ క్యాంటర్లో. ఎస్, ఎన్నో సంవత్సరాలు పడుతుంది గంగలో స్నానం చేసే కానీ పాపాలు పోవు, కానీ సాధు సాంగత్యం కొంతకాలం చేసే సార్లు వీళ్ళకి అన్ని కర్మలు బయటపెట్టిపోతారు. ఆ తర్వాత మూడో లక్షణం ఏంటంటే ఆతృత. కృష్ణ కథ కృష్ణనామాలు ఇప్పుడెప్పుడు విందామా, ఇప్పుడెప్పుడు విందామా, ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి అని ప్రశ్నలు వేస్తూనే ఉంటారు వాళ్ళు. ఇదంతా భాగవతం అంతా ప్రశ్నలు వేస్తూనే ఉంటారు వాళ్ళు. సో ప్రశ్నలు వేస్తున్నారు అంటే అర్థం ఏంటి? ఇంకా తెలుసుకోవాలనే నాకు 80,000 రూపాయలు అని చెప్పారు. సో వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు, అంటే వీళ్ళ లక్షణాలు చెప్తున్నారు ఇక్కడ. వీళ్ళకి ఎంత ఆతృత ఉంది, ఎంత నమ్మకం ఉంది తెలుసుకోవాలని ఆరాటం. పైగా దయ్యం ఉంది. కాబట్టి ఇలాంటి అర్హతలతో వీళ్ళున్నారు, స్వతక శిష్యులుగా ఉన్నారు. సుతగోస్వామి లాంటి వాళ్ళ గురువుగా ఆయన లక్షణాలు ఉన్నాయి. సో ఈ రెండు పవర్ఫుల్ కాంబినేషనే మనకి భాగవతం అంతా కూడా మనకి అంటే రైట్ మెసేజ్ మనకు వస్తుంది అనమాట. ఇక్కడ ఏది కూడా ఒక్క క్వశ్చన్ కూడా 18,000 శ్లోకాల్లో ఒక్క క్వశ్చన్ కూడా మన జీవితానికి వేషన్ ఇప్పించుకోండి, ఒక్క క్వశ్చన్ కూడా. అయితే ఇప్పుడున్న కలియుగంలో వాళ్ళకి ఈ క్వశ్చన్ వల్ల మనకి ఏమొస్తుందప్ప, దీనివల్ల మనకి ఏంటి లాభం అని అనుకోవచ్చు. కానీ యాక్చువల్గా అసలైనటువంటి జన్మ యొక్క ఉద్దేశం, మా జన్మ ఉద్దేశం తెలిసిన వాళ్ళకి మాత్రం ఈ ప్రతి క్వశ్చన్ మనం అప్రిషియేట్ చేస్తాం. సో ఆ విధంగా సుతగోస్వామి, స్వర్ణకాది ఋషులు వీళ్ళ యొక్క లక్షణాలు అలక్షణాలు చెప్పుకున్న తర్వాత అప్పుడు ఈ ఋషులు 6 ప్రశ్నలు వేస్తారు. ఈ 6 ప్రశ్నలకి సమాధానంగా 2-3 చాప్టర్స్ వస్తాయి నెక్స్ట్. ఆ తర్వాత మళ్ళీ 3 ప్రశ్నలు వేస్తారు. ఆ తర్వాత అట్లా క్రమక్రమంగా నెక్స్ట్ ఇంకా విదురుడు, మైత్రేయ సంబంధ సంవాదం, ఇట్లా రకరకాల సంవాదాలు వెళ్ళిపోతాయి. బట్ డైరెక్ట్ గా మనకి 6 క్వశ్చన్స్ ఇక్కడ కనిపిస్తాయి, నెక్స్ట్ ఇంకా 3 క్వశ్చన్స్ తర్వాత కనిపిస్తాయి. 6 క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. అదేం చెప్పాలంటే రాబోయే కలియుగంలో వాళ్ళకి వాళ్ళు మళ్ళీ ఎక్కడ డౌట్ పడకుండా వాళ్ళకి కృష్ణుడు సారీ ఈ సుతగోస్వామికి సుతగోస్వామిని స్వర్ణకాది ఋషులు అడుగుతారు. సో ఫస్ట్ ప్రశ్న, సాధారణంగా మంచి వ్యక్తులకు సంపూర్ణం మరియు అంతిమ మంచి ఏమిటి? సాధారణంగా మంచి వ్యక్తులకు సంపూర్ణ మరియు అంతిమ మంచి మేలు ఏంటి, ఏం జరుగుతుంది, ఏం చేసే మేలు జరుగుతుంది? సాధారణ పరిస్థితుల్లో కూడా వ్యక్తులకి అత్యంత మేలు జరిగేది ఏంటి, ఏం చేసే అత్యంత మేలు జరుగుతుంది ఫస్ట్. సెకండ్ క్వశ్చన్, శాస్త్రాలు సర్వశాస్త్రాల యొక్క సారాంశం ఏంటి, ఏం చేయమని చెప్తున్నాయి శాస్త్రాలు? ఇంకా కలియుగంలో మనకు అంత టైం లేదు, అన్ని చదవడం టైం లేదు. సో అల్టిమేట్ గుడ్ ఫర్ ఆల్ ది పీపుల్ ఇన్ జనరల్, అల్టిమేట్ గుడ్, అంతిమైనటువంటి మేలు దేనివల్ల జరుగుతుంది, ఏం చేస్తే జరుగుతుంది? రెండు పోనీ అదొకటి సరే, శాస్త్రాలని ఏం చేయమంటున్నావు? పోనీ నువ్వు నమ్మవు కదా అని చెప్పి నువ్వు నమ్మవు, మరి శాస్త్రాలని ఏం చెప్తున్నావు, సారం ఏంటి ఫైనల్గా? ఇది రెండో క్వశ్చన్. మూడోది, భగవంతుడు దేవకి గర్భమున పుత్రుడిలా ఎందుకు జన్మించాడు? వాసుదేవుడు దేవకి గర్భమున ఎందుకు జన్మించాడు? వాళ్ళ అంటే ఆయన స్వయంగా వచ్చేసి వచ్చు, మరి వీళ్ళ ద్వారానే ఎందుకు రావాల్సి వచ్చింది? నెక్స్ట్ 4th క్వశ్చన్, భగవంతుని సాహసాలను అతని వివిధ అవతారాల్లో వివరించండి. సాహసాలు అంటే ఇక్కడ పురుష అవతారాలు, అంటే ఈ భౌతిక సృష్టిని సృష్టించినటువంటి విధానం ఎలా చేశాడు, ఏ రూపంలో చేశాడు? సో పురుష అవతారాల గురించి చెప్పండి అని అనుకున్నాను స్వరూపాల విషయం. 5th క్వశ్చన్, భగవంతుని బహుళ అవతారాల యొక్క గత కాలాలను వివరించండి, ఇది లీలా అవతారాలు. సో భౌతిక సృష్టిని సృష్టించడం 3 అవతారాలు అయితే, లీలా అవతారాలు అనేకం ఉన్నాయి. ఇక్కడ లీలా అవతారాలు అంటే ఏంటి, ఒక్కొక్క లీలలో భగవంతుడు ఒక్కొక్క అవతారం కిందకు వచ్చాడు, లేదా ఒక్కొక్క భక్తుడి కోసం ఒక్కొక్క విధంగా వచ్చినాడు. సో ఆయనతో ప్రతిస్పందించడం కోసం ఒక్క విధంగా ఆయన వచ్చినాడు. కాబట్టి లీలా అవతారాలు ఎన్ని? అనేకం, అవి లెక్కలోకి లేవు. సో కాబట్టి ఇక్కడ లీలా అవతారాలు గమనించుకుంటే కనుక ఎన్ని ఉన్నాయి అని అంటే అనేకం ఉన్నాయి ఇక్కడ, అనేకం. కానీ మనం లెక్క కూడా పెట్టలేము అనమాట. నరసింహస్వామి లీలా అవతారం, పురుష అవతారం, వామనుడు లీలా అవతారం, పురుషోత్తరం, గర్భదక్ష విష్ణు లీలా అవతారం, పురుషోత్తరం. ఓకే, సో ఎందుకంటే మనకు 3 ఉన్నాయి పురుషావతారాలు, మళ్ళీ మనకి ఇంకా వెరైటీ లేవు. లీలా అవతారాలు మన పేరు కూడా చెప్పలేము, అన్ని ఉన్నాయి. కానీ భాగవతంలో 25-30 ఉన్నాయి, జస్ట్ ప్రముఖంగా మాత్రం చెప్తున్నారు అంట. కాబట్టి పురుషావతారాలు లీల అవతారాలు, ఎందుకు భగవంతుడు ఏ రూపంలో వచ్చాడు, ఆయన ఏం చేశాడు, తద్వారా ధర్మాన్ని ఎట్లా స్థాపించాడు, లేదా భక్తుని ఎట్లా ఆయన వాళ్ళని ప్రసన్నం చేసుకున్నాడు, సో ఇవన్నీ వస్తాయన్నమాట. అంతవరకు ఆరో ప్రశ్న, కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత ధర్మం ఎవరిని ఆశ్రయించింది, ఎవరిని ఆశ్రయంగా తీసుకుంది ధర్మం? జనరల్గా మనందరం ఇక్కడ ధర్మం అనే పదం తరచుగా వింటా ఉంటాం, ధర్మంగా ఉండండి, ధర్మాన్ని పాటించాలి, ధర్మాన్ని నడుచుకోవాలి, ధర్మంగా నడుచుకోవాలి. ఇప్పుడు భగవంతుడు ఎక్కడ ఉంటే భగవంతుడు ఏ చెప్తే అది ధర్మం అంతే. ధర్మం అంటే ఎక్కడ పుట్టుకొస్తుంది, ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది ధర్మం? భగవంతు నుంచి పుట్టుకు రావాల్సింది. సో భగవంతుడు ధర్మం అయితే ఆ ధర్మం వెళ్ళిపోయింది, ఇప్పుడు కృష్ణుడు వెళ్ళిపోయాడు కదా, ద్వాపరయం అయిపోయింది, ఆయన లీల అయిపోయాయి, ధర్మం వెళ్ళిపోయింది. అలాంటప్పుడు ఇప్పుడు కృష్ణుడు వెళ్ళిపోయాడు కదా, మరి రాబోయే రేపు కలియుగంలో భక్తులకి ఇప్పుడు ధర్మం ఎట్లా వస్తుంది, ఎవరిని ఆశ్రయించిన ధర్మం ఎట్లా దొరుకుతుంది, వాళ్ళకి ఎలా దొరుకుతుంది? మనకు ధర్మం కావాలనుకుంటే వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఆ ధర్మాన్ని, అది ఎక్కడి నుంచి వాళ్ళు తెలుసుకోవాలి ధర్మాన్ని అని సునకాదృష్టి అడుగుతుంది. ఎందుకంటే కృష్ణుడు వెళ్ళిపోయాడు, ఎందుకంటే వీలు కూడా వచ్చింది కృష్ణుడు తర్వాత ఏ విషయంలో జరిగింది ద్వాపరయుగం అర్థంలో. కానీ నెక్స్ట్ రాబోయే వాళ్ళకి ఇంకా రాబోయే కలియుగం ఇంకా అది ఘోరంగా ఉంటుంది, మరి వాళ్ళు ధర్మాన్ని ఎట్లా ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు, ధర్మాన్ని ఎలా అర్థం చేసుకుంటారు ధర్మాన్ని? కాబట్టి నెక్స్ట్ సిక్స్త్ ప్రశ్న ఏంటి, ధర్మం ఎవరిని ఆశ్రయించింది, ఇవి సిక్స్ క్వశ్చన్స్ అన్నమాట. సో సెకండ్ చాప్టర్ థర్డ్ చాప్టర్ ఈ సిక్స్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ వస్తాయి సెకండ్ అండ్ థర్డ్. సో ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ అల్టిమేట్ గుడ్ ఫర్ ఆల్ ది పీపుల్ ఇన్ జనరల్, అందరికి మేలు చేసేటువంటి అంశం ఏంటని, భక్తి. భక్తి అది ఒకటే ఆన్సర్ ఇక్కడ. భక్తి అంటే ఏంటి, భక్తి అంటే భగవంతుడు ఎవరో తెలుసు, భగవంతుడు తెలిసినప్పుడు భగవంతుడు సంబంధం ఉంది, భగవంతుడితో సంబంధం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అతను మంచి జరుగుతుంది అల్టిమేట్ ఉంది. ఎందుకంటే ఏదైనా చెయ్యాలి అంటే భగవంతుడు చేయాల్సిందే, భగవంతుడే చేయగలుగుతాడు, భగవంతుడే కాపాడగలుగుతాడు, ఇంకెవరు ఎవరు ఏం చేయలేరు. కాబట్టి అల్టిమేట్ ఏదైనా మంచి చేయాలంటే అది ఆయనే చేయాలి, ఇంకెవరు చేయలేరు. అలాగే సమస్త జీవులకు మంచి జరగడానికి శాస్త్రాలు ఉన్న సారం ఏంటి, భక్తి. సో శాస్త్రాల యొక్క సారం కూడా భక్తే, మళ్ళీ వేరేది ఏం లేదు, సారం కూడా భక్తి. అల్టిమేట్ గా కర్మ మార్గము, యోగ మార్గము, జ్ఞాన మార్గాలు ఇవన్నీ అల్టిమేట్ గా భక్తికి లీడ్ కావాలి మళ్ళీ. సో అల్టిమేట్ గా అదేవిధంగా కర్మకాండ సెక్షన్స్ పుస్తకాలు ఉంటాయి, జ్ఞానకాండ పుస్తకాలు ఉంటాయి, అల్టిమేట్ గా ఉపాసన కాండ పుస్తకాలకు వెళ్తే అప్పుడు మనకి సారాంశం తెలుస్తుంది. ఆ సారాంశం ఏం తెలుస్తుంది, కృష్ణుడు దేవాదేవుడు ఆయన్ని అందుకోవాలంటే భక్తి తప్ప ఇంక వేరే మార్గం లేదని తెలుస్తుంది. కాబట్టి శాస్త్రాల సారం కూడా భక్తి. ఇప్పుడు క్లియర్ చేసి చెప్తాను, భక్తి అంటే విష్ణు మీద ఉండడమే భక్తి అంటే, కృష్ణు మీద ఉండడమే భక్తి అంటే, మిగతా దాన్ని మన భక్తి అనడానికి లేవు, అది భక్తి అనే కేటగరైజేషన్లోకి రాదు. భక్తి అంటే ఓన్లీ కృష్ణ భక్తి లేదా విష్ణు భక్తి అంతే, మిగతా దాన్ని శాస్త్రాలు మాత్రం భక్తి అనేది అనుకోవద్దు. దేవీ దేవత భక్తులే ఉండరు, దేవిత దేవతలకి మనం సంబంధించిన భక్తే కాదు, మనకి దేవత మన ఉండేది బిజినెస్ భక్తి కాదు. మీకు ఇంతకుముందు మనం ఒక డిస్కస్ చేసాం, భౌతిక ప్రపంచం భౌతిక సేతు సృష్టించాడు, మన కోరికల కోసం సృష్టించాడు. మన కోరికలు లేవనుకోండి అసలు భౌతిక ప్రపంచమే లేదు, అసలు వాళ్ళు మన కోరికలు వెళ్ళినప్పుడు అప్పుడు దేవతలు కూడా ఎందుకున్నారు, అసలు దేవతలు కూడా లేరు. ఈ పాయింట్ కొంచెం క్లియర్గా అర్థం చేసుకున్నాను, ముందు షాక్ పడుతుంది ఇప్పుడు అంతే కదా. మన కోరికల కోసమే ఈ సృష్టిని సృష్టించాడు, ఆ కోరికలు తీర్చుకోవడానికి దేవత సృష్టించాడు భగవంతుడు. మన కోరికలే లేనప్పుడు ఈ భౌతిక సృష్టి లేదు, ఈ దేవతలు కూడా లేదు. అంటే దేవతల యొక్క ఎగ్జిస్టెన్స్ ఇక్కడ కేవలం మన కోరికల కోసమే తప్ప ఇంక దేనికి లేదు. మనల్ని జన్మముక్తి జన్మని బయటపడలేరు, మనకి ముక్తిని ఇవ్వలేరు, మనం శాశ్వతంగా మనతో పాటు ఉండలేరు. కాబట్టి అలాంటప్పుడు దేవతల ఎగ్జిస్టెన్స్ ఎందుకు అసలు? ఇక్కడ ఈ దేవతల ఎగ్జిస్టెన్సే లేదు అసలు. కేవలం మన కోసం మనం తమో రజో సత్వగుణాలు మనం ఉన్నాం కాబట్టి మన దగ్గరట్టుగా తమో రజో సత్వగుణాల దేవతలు ఉన్నారు. అక్కడ మన తమో రజో సత్వగుణాల్లో శాస్త్రాలు ఉన్నాయి. అదో నాకు ఇదంతా నాకు నాకు కృష్ణ భక్తి కావాలనుకుంటే ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడ నాకు ఒకే ఒక పుస్తకం కాదు, ఒకే అంశం, ఒకే ఒక సారాంశం తెలుసు. కాదు ఏంటది భక్తి చేయాలంటే కృష్ణుడు దానికి అవసరం చేయాలి. లేకపోతే ఇక్కడ ఇవ్వడానికి ఇక్కడ అవకాశం లేదు. 100% కూడా ప్రభావంలో ఉంటారు. 100% దేవతలు కుల ప్రభావంలో ఉంటారు. రజోగుణమా సత్వగుణమా తమో గుణమా అని డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ లో ఉంటారు. బట్ 100% భౌతిక ప్రపంచం అంటే త్రిగుణాలు ఉంటాయి. స్వర్గలోకమైనా బ్రహ్మలోకమైనా ఏ లోకమైనా అన్నిట్లో త్రిగుణాల ప్రభావం. అయితే మన లోకాలతో పోతే ప్రభావం కొంచెం తక్కువ ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా గుణ ప్రభావాలు ఉంటాయి అక్కడ. అందుకే ఇక్కడ అందుకే ఒకసారి మనం దేవతలు మనంత టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు అంటే ఇదే కారణం అన్నమాట. ఆ దేవతలో తెలిసిపోయినప్పుడు ఆయన వీళ్ళంటి ముక్తి ఇవ్వగలరు, ముక్తి వీళ్ళంటి ముక్తి ఇవ్వగలరు మాకు తెలిసినప్పుడు వై టు వేస్ట్ టైం మిగతా వాటికి, మిగతా వాళ్ళకి ఎందుకు? నాకు అర్థమైపోయింది కోరిక వల్ల నా జీవితం బాగుపడేది లేదని నాకు అర్థమైపోయింది. ఎన్ని చేసుకుని ఎన్ని తీరినా మళ్ళీ మనం జన్మట్టాల్సిందని అర్థమైపోయింది. ముక్కునుడు మాత్రమే ముక్తి ఇవ్వగలుగుతాడు అన్నప్పుడు ఆ ఉన్న గంట స్పెండ్ చేసిన, అరగంట స్పెండ్ చేసిన, 5 నిమిషాలు స్పెండ్ చేసిన అదేదో ముక్కునుడికే చేసుకుంటే అయిపోద్ది కదా. అందుకని మనం చూస్తే భాగవతంలో ముందు ముందుగా చూస్తాం అంటే ఘోర రూపాల కింద దేవతల్ని వర్ణించబడతాయి. అందుకే ఇక్కడ 7వ అధ్యాయం భగవద్గీతలో కూడా మనం చూస్తే 21-25 వరకు శ్లోకాలు కృష్ణుడు అదే అంటాడు. ఎవరెవరు కోలికలను బట్టి నేను ఆ దేవతలు నేనే వాళ్ళని సెట్ చేస్తాను, కానీ వీళ్ళు అలుపులు వీళ్ళకి అర్థం కాకనే వీళ్ళు ఆ దేవతలు పట్టుకుంటారు, ఆ దేవతలు వాళ్ళకి కావాల్సింది ఇస్తారు. కానీ ఆ దేవతలకు ఎవరు ఇవ్వాలంటే నేను ఇవ్వాల్సిందే, ఇంకెవరు ఇక్కడ వాళ్ళకే వాళ్ళు ఇవ్వలేరు అంట. అందుకే కృష్ణుడు అంటాడు క్లియర్ అది. అంటే మనకి పక్కాగా మనకు అర్థమైపోతుంది ఇక్కడ ఏంటి సిచ్యువేషన్ ఇక్కడ. సో అందువల్ల కానీ దేవతల అవసరం, కానీ కృష్ణుడు దేవతలు ఎందుకు సృష్టించాడు? ఎస్, తమో సత్వ రజో గుణాలు ఉన్న వాళ్ళు కోరికలు ఇంకా తమని వాళ్ళకి దేవతలు కావాలి. కానీ కృష్ణుడు ఏమంటున్నాడు, ఒకవేళ కోరికలు నీ కోరికలు ఏమైనా ఉంటే నన్నే కోరుకో అంటున్నాను కృష్ణుడు. నేను క్రమక్రమంగా ఆ కోరికల్ని ఎట్లా దాన్ని పూర్తిగా మార్పిచ్చేసి నిన్ను మళ్ళీ ముక్తి పెట్టి తీసుకోవాలని నేను చూసుకుంటాను. కోరికలు ఉన్నాయా? వేరే వాళ్ళు అవసరం లేదు, పరమసత్యంగా ఆయనే ఉన్నాడు కదా, ఆయనే కోరుకుని సరిపోద్ది కదా. ఇంకా వేరే రూట్స్, వేరే అనవసరం, వేరే మార్గాలు ఎందుకు అనవసరంగా టైం వేస్ట్? ద్రోహ మహారాజు లాగా పోతిపోతూ వెళ్ళాడు, కానీ ఆయన భక్తులు చేసేశాడు భగవంతుడు. అలాంటప్పుడు మనకి ఇంకా వేరే ఇతర దేవతలు కావచ్చు, వేరే వ్యవస్థలు కావచ్చు, మనకు అవసరం ఏముంటుంది దేనికోసం ఇంకా? సో అది మనకి బాగోదు. అందుకని ఇక్కడ వేరే ధర్మాన్ని పొరపాటున లోపల రాలేదు. అందుకే క్లియర్ గా పక్క పంపించేస్తుంది కృష్ణ అంతే. అంటే చాలా మందికి ఇదే అనమాట అర్థం కాదు, ఇస్కానికి వెళ్తే ఎంత కృష్ణ కృష్ణ వీళ్ళు ఏం చెప్పారు, వీళ్ళు ఏం మాట్లాడు, వీళ్ళు కూడా క్రిస్టియన్స్ లాగా తయారైపోయి వీళ్ళు కూడా ఒకటే దేవుడు ఒకటే ఇదంట, మేమంతా ముక్తులం కాదా, మేమంతా పూజించట్లేదా, అందరం దేవతలు కాదా, మేమంతా. కానీ ఇక్కడ స్వర్ణకాది ఋషులు అడుగుతున్నారు ఏంటి సారం ఏంటి, మేము చెప్పలేకపోతాం, ఎవరు ఆ దేవాదేవుడు ఎవరు, ఎవరికి నడుస్తుంది చెప్పలేకపోతాం అని. ఇక్కడ ధర్మం, కృష్ణుడు ఉండే ధర్మం, రాముడు ఉంటే ధర్మం, కానీ ఆ ధర్మం వెళ్ళిపోయింది. రేపు కలియుగ వాళ్ళకి దేని పట్టుకోవాలి ధర్మం అని, ఎవరిని ఆశ్రయించాలి ధర్మం అని. ఇక్కడ భక్తి సారం అనమాట, శాస్త్ర సారాంశం భక్తే, అందరికీ మేలు చేయడం భక్తే. మూడవది, భగవంతుడు దేవికి గర్భం నుంచి ఎందుకు జన్మించాడు? కేవలం తన భక్తులని అలరించడానికి, తిరిగి దామరికి తీసుకెళ్ళిపోతాడు. అయితే వాళ్ళ కోసం, వాళ్ళ తృప్తిపరచడం కోసం భగవంతుడు ఇక్కడికి వస్తాడు. అంతేగా ధర్మాన్ని స్థాపించడం కోసమో, ఏదో అధర్మం ఏదో దాన్ని నశింపజేయడం కోసమో, అది అది ఆల్రెడీ ఆయన అనుకుంటే చేసుకోగలుగుతాడు. ఆయన దేవికి గర్భంలో రావాల్సిన అవసరం లేదు, అసలు రావాల్సిన అవసరం లేదు. కానీ వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? కేవలం భక్తుల యొక్క ఆనందం కోసం, తృప్తి కోసం, వాళ్ళు కోరుకున్నారు కాబట్టి వస్తున్నారు. అంతేగాని ఇక్కడ మిగతా వాటికి స్కోపే లేదు అసలు. అట్లాగే ఫోర్త్ క్వశ్చన్, పురుషావతారాలు మూడు ఉన్నాయి, కాలదక్షాయ విష్ణు, గర్భదక్షాయ విష్ణు, శుభక్షాయ విష్ణు. సో కాలదక్షాయ విష్ణు యొక్క నావిలో నుంచి, సారీ శ్వేతరంధ్రాల నుంచి అనేక బ్రహ్మాండాలు వస్తాయి. ప్రతి బ్రహ్మాండంలోకి ఒక గర్భదక్షాయ విష్ణు అంటాడు. గర్భదక్షాయ దాకా నుంచి బ్రహ్మ వస్తాడు. అలాగే ప్రతి అణువులోకి, ప్రతి వృత్తిలోకి శిరదక్షాయ విష్ణు పరమాత్మగా ఆయన పోతాడు. సో వాస్తవాన్ని చెప్పాలంటే అన్ని ఆయనే తీసుకుంటాడు యాక్చువల్గా. అయితే మన పురుషావతారాలు మనం తెలుసుకోవడం అవసరమా? మనకి అలా సృష్టించేశాడు కదా, మనకు అవసరమా? ఆయన అంతా చాలా మంది ఈ థర్డ్ సెకండ్ క్యాంటోలో కానీ ఫిఫ్త్ క్యాంటోలో కానీ వీటి గురించి వస్తాయన్నమాట. ఈ సృష్టి గురించి వస్తూ ఉంటాయి చాలా సందర్భాల్లో. మనకి అక్కడ బోర్ కొడుతుంది మనకి. అక్కడ ఏమన్నా సృష్టించాడు అంతకంటే ఏమన్నా. కానీ సృష్టి లీలలో మాత్రమే ఆ శక్తులు మనం గమనించవచ్చు. ఆయన ఎట్లా ఆ ప్రతి అంశాన్ని ఎంత అద్భుతంగా ఆయన ఇక్కడ తయారు చేసి పెట్టి దీన్ని ఎట్లా అమరుస్తున్నాడు అని మనం చూసినప్పుడే మనకి నమ్మకం ఎక్కువ పెరుగుతుంది అన్నమాట. సో మనకి నమ్మకం అన్నమాట. అంటే భగవుడు యొక్క శక్తి యుక్తులు పర్ఫెక్ట్ గా అర్థం చేసుకుంటారు. ఈ శక్తులు ఎలా పనిచేస్తున్నాయి అని కానీ మనం దాన్ని అర్థం చేసుకుంటే అప్పుడు మనకి నమ్మకం వస్తుంది అన్నమాట. ఓ ఇంత శక్తిమంతుడు నన్ను చూసుకోలేడా, ఇంత తయారు చేసిన వాడు, ఇన్ని అద్భుతంగా అమర్చిన వాడు, ఇన్ని ప్లాన్లు వేసే భగవంతుడు నా గురించి పట్టించుకోలేడా, నా మీద ఆయనకు అంత శక్తివంతుడు, నా జీవితం అతను దాడిలో పెట్టలేడా అని నమ్మకం మనకు వస్తుంది. మనం గమనించుకుంటే ఇక్కడ మనలాంటి జీవులు మనిషి జీవితాలు మనం కింద మీద పడి 100 సంవత్సరాలు బతుకుతాం. గట్టిగా అనుకుంటే 100 సంవత్సరాలు బతుకుతాం. ఈ 100 సంవత్సరాలు అనేది బ్రహ్మకాలంలో మనం ఒక యుగంలో ఎక్కడో ఉంటాం. కానీ బ్రహ్మకి ఇట్లాంటి చతుర్యుగాలు, ఒక చతుర్యుగం ఉంది. ఇలాంటివి 1000 చతుర్యుగాలు బ్రహ్మకి ఒక రోజు. మనం ఎక్కడో ఒక చతుర్యుగంలో కాదు, ఒక యుగంలో ఎక్కడో మన 50 సంవత్సరాల 100 సంవత్సరం అనేది ఒక విడిక అంతే. మన జీవితం ఒక కలియుగ స్థానంలో కూడా లేదు. ఒక కలియుగంలో ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉంది. ఇది ఒక చతుర్యుగంలోకి వెళ్తే ఇట్లాంటి 1000 చతుర్యుగాలు బ్రహ్మకి ఒక రోజు, ఒక పగలు, అలాంటి రాత్రి ఒకటి ఉంది మళ్ళీ. ఓకే, ఇలాగ ఒక రోజు ఒక చతుర్యుగం, అదే ఒక కల్పంలో 1000 చతుర్యుగాలు. అలాంటిది ఒక రోజు బ్రహ్మకి అయితే అక్కడ బ్రహ్మ 1000 సంవత్సరాలు ఉంటాడు, 100 సంవత్సరాలు ఉంటాడు. అట్లా బ్రహ్మ 1000 సంవత్సరాలు ఉంటాడు, 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల్లో 1 సంవత్సరం, 1 సంవత్సరంలో 12 నెలల్లో 1 నెల, ఒక నెలలో ఒక రోజు. ఆ ఒక రోజులో వెయ్యి యుగ చక్రాలు. వెయ్యి యుగ చక్రాల్లో ఒక యుగ చక్రంలో ఎక్కడో ఒక యుగంలో ఒక 100 సంవత్సరాలు ఉన్నా అంతే నేను. అది కూడా ఓ అంటే ఇలాంటి బ్రహ్మ అంటేనా మహావిష్ణుకి ఒక శ్వాసం. ఇలాంటి మహావిష్ణు కృష్ణుడికి అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు బాబా ఎంత శక్తిమంతుడు అని. మనం బ్రహ్మకి ఇప్పుడు ఆశ్చర్యపోయాం మా బియ్యము చక్రాలు ఒక రోజ ఎంత ఇదా అని. ఇవన్నిట్లో మనం ఎంత అసలు అని మన దగ్గర కూడా బ్రహ్మ కంటే ఎక్కువ భారం అంటుంది మనకి. నేను చాలా మోసేస్తున్నాను ఇక్కడ, నేను చాలా గడుపుతున్నాను ఇక్కడ, నా వల్ల కావచ్చు నేను మోయలేకపోతున్నాను. కానీ మన అసలు నథింగ్, అసలు మన అసలు ఏమి లేదు మనది. కానీ ఇలాంటి కొన్ని వందల వేల కోట్ల బ్రహ్మల్ని భగవంతుడు సృష్టిస్తా ఉన్నాడు, పాలిస్తా ఉన్నాడు భగవంతుడు కృష్ణుడు. అసలు మనమేంటి, మన లెక్కేంది అసలు, మనం ఎవరు దీంట్లో అంత ఎట్లా ప్రవహిస్తున్నాం మనం అంతా అసలు ఇక్కడ. మనం నాలుగు మాటలు చెప్పండి, నాకు అసలు టైం లేదండి అసలు నాకు ఇక్కడ, అసలు బిజీ అయిపోయి ఉన్నాం మనం అసలు నథింగ్. అసలు ఒక క్షణం అన్ని కాదుకుని మనం ఎక్కడైపోతాం, ఎక్కడ పోతాం మనకి ఒక ప్రవాహం కొట్టితే అక్కడ ఎక్కడపోతాం మనకే తెలియదు. తిరిగి వెనకాల మనం చూసుకోలేము ఎక్కడ ఉన్నావా, ఎక్కడ పోయి పడ్డావా. మనం శక్తిమంతుడు భగవంతుడు పురుష అవతారాలు, అప్పుడే మనకి భగవంతు మీద నమ్మకం పెరుగుతుంది. మనం అంత శక్తిమంతుడు భగవంతుడు నాకు కష్టం తెలియదు ఆయనకి, నేనేం చేస్తానని తెలియదా, నేను ఎట్లా ఉండబోదని తెలియదా, ఆయన నన్ను అర్థం చేసుకోలేడు ఆయన అసలు. సో నేను పూజించే భగవంతుడు, నేను రోజే నమస్కారం చేసే భగవంతుడు సర్వసాధారణ వ్యక్తి కాదు. ఆయన తెలియంది ఏమీ లేదు. మనం ప్రత్యేకంగా ప్రత్యక్షంగా కోరుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. మన భక్తి సూత్రాలను ఫాలో అవుతా చేసిన చిత్రం చేసుకుంటూ ఉంటే జరగాల్సింది ఆయన ఎంత జరిపిస్తాడు, జరిపించుకుంటాడు కూడా. సో మనకి మన మీద కంటే కూడా భగవంతుడి నమ్మకం ఎక్కువ ఉంటాడు. నాకంటే ఆయన నా గురించి బాగా ఆలోచిస్తాడు. అక్కడ మనం ఆగిపోవాలి, మన థాట్ అక్కడ ఆగిపోవాలి. నా తెలివితేటల కంటే నా బాబుగులు ఖచ్చితంగా ఆయన చూసుకోగలుగుతాడు. ఆ నమ్మకం మన జీవితాన్ని పోతూ ఉండాలి. అంత ఎవరో దెబ్బ తగులుతుంది, ఎవరు ఇబ్బంది పడతాం, ఎవరు కష్టపడతాం, ఇబ్బంది అవ్వాలి. జర్నీ చాలా పెద్దది, ఇది ఒక రోజుది ఒక జన్మ కాదు. ఈ జర్నీ చాలా దూరం ఉంది ఇట్లా. కానీ ఇదంతా కూడా ఆయన తెలుసు, ఆయన చూసుకుంటున్నాడు, ఖచ్చితంగా ఆయన రక్షిస్తాడు. సో పురుష అవతారాలు అందుకే సృష్టి గురించి మనం తెలుసుకోవాలి, ఎలా సృష్టిస్తున్నాడు, ఈ త్రిగుణాలు ఎలా పెడుతున్నాడు లోపల, ఏటి వల్ల మనం మాయలో పడుతున్నాం, ఎలా మాయలో పడుతున్నాం. ఇవన్నీ మనకి సమక్రమంగా భాగవతం మనకు అర్థం అవుతుంది. అందుకే ఫస్ట్ సృష్టి లీలలోకి వెళ్తాం మనం, అప్పుడే మనకి ఆ లీలలు ఆస్వాదిస్తాం మనం. ఇంత శక్తిమంతుడా, ఈయన ఏమైనా చేయగలుగుతాడు అబ్బాయి, ఇంకా అయితే మనకు నమ్మకం ఉండదు. ఈయన ఏం చేస్తాడు అబ్బాయి, ఈయన నాలాగే దోగాడుతున్నాడు, నాలాగే తప్పుదా చెప్తున్నాడు, నాలాగే అన్ని రకాల చిల్లర పనులన్నీ చేస్తున్నాడు, ఈయనేం బాగుంటుంది. కానీ ఈ భగవంతు వెనకాల పురుష అవతారాలు ఉన్నాయి, ఆ పురుషుల వెనకాల బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు. ఇంత పెద్ద కథకు నడిపిస్తున్నాడు కానీ ఏం తెలియకుండా గమ్ముకున్నాడు. అది పాయింట్. సృష్టి లీలలు తెలుసుకున్న తర్వాత మాత్రమే లీలావతారాలు మనం ఆస్వాదించగలుగుతాం. ఈయన ఈజీగా ఎత్తేస్తాడు, కొండను ఈజీగా ఎత్తేస్తాడు ఇతను. ఎందుకంటే లక్షల కోట్ల బ్రహ్మని సునాయాసంగా వదిలేవాడికి ఇది పెద్ద కొండ చిటికి వెళ్ళేతం పెద్ద కష్టమా. ఒక బ్రహ్మాండ సైజ్ ఎంత, అలాంటి ఎన్ని కోట్ల వేల కోట్ల బ్రహ్మాండాలు సృష్టిస్తున్నాడు ప్రతి క్షణం. అలాంటి భగవంతుడికి ఓపిగిరి ఎత్తడం పెద్ద విషయం. అసలు దూది వేసినట్టు దూది వదిలినట్టు వదులుతాడు. అలాంటప్పుడు నా జీవితం ఏంటి, నాకు నా భవిష్యత్ ఏమి, మనం సేఫ్ గా ఆయన చేతులు పెట్టి మనం నిద్రపోవాలంటే, నిద్రపోవడం అంటే ఆందోళన పెట్టుకోకుండా చేయాల్సింది చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. భయపడాల్సింది ఏం లేదు, బాధపడాల్సింది ఏం లేదు. ఏదైనా ఈ లైఫ్ టైం అంతే, ఆ తర్వాత లైఫ్ టైం నెక్స్ట్ జర్నీ ఎట్టుంటుందో. ఈ సృష్టి లీలలో భగవంతుడు ఇంత సృష్టి చేసిన వాడు, ఇన్ని శక్తులు నడిపేవాడు, ఆ లైఫ్ ఎంత అసలు వీటిలో ఎంత చేస్తాను పొలం ఏం చేయగలం, ఏమైనా చేయగలం. మనకెదడం కష్టం, భవసాగరం చాలా కష్టం. ఎంత గజీతుడైనా సరే సాగరానికి ఈదలేడు, సాగరం మనం ఈదలేము. హ్యాండ్స్ అప్ అంతే, హ్యాండ్స్ అప్ అంతే. అప్పుడు వస్తుంది పై నుంచి చేయి వచ్చి లాగుతుంది బయట. లేదు నేను ఈతాను, ఈతాను సరే ఈతు నేను చూస్తాను, ఎంతసేపు ఈతాను నేను చూస్తాను, పెట్టుకోలేదు ఎంత దూరం ఈత నేను చూస్తానండి. అసలు కష్టం. మనం ఒప్పుకునేసారు భగవంతు దగ్గర, నా వల్ల కాదు నేను, నేను చేయలేను, నువ్వు ఏదో చేయిస్తే నేను ఏదో చేయగలుగుతానే కానీ నా వల్ల అయితే కాదు. వాట్ ఎవర్ డూయింగ్ యువర్ నేను ఏదో ఎదురు, నేను ఏదో పని చేస్తున్నానా, నేను సంపాదిస్తున్నానా, లేకపోతే ఒక బాధ్యత నిర్వర్తిస్తున్నానా, ఇట్స్ యూ హూ ఆర్ డూయింగ్. నేను జస్ట్ ఉన్నాను కాబట్టి చేయాలి కాబట్టి చేస్తున్నట్టు అనిపిస్తున్నాయి కానీ నువ్వు చేస్తున్నావు. అలాగే లీలావతారాలు నెక్స్ట్ పురుషావతారాలు అయితే నెక్స్ట్ లీలావతారాలు, నెక్స్ట్ లీలావతారాలు భగవంతుడి యొక్క సృష్టి లీల యొక్క శక్తి కానీ అర్థం చేసుకుంటే కనుక లీలావతారాలు ఏది కూడా నమ్మశక్యంగా కానీ ఏమి ఉండవు, అన్ని నమ్మశక్యంగా ఉంటాయి. నమ్మదగినదిగా ఉండదు, అన్ని నమ్మేటట్టుగానే ఉండవు. కానీ వీళ్ళందరికీ మిగతా ఎందుకు కృష్ణుడు బోధం చేస్తాడంటే నేను నమ్మను. కృష్ణుడు బ్రహ్మాండాలు చూపించాడు నోట్లోనే నేను నమ్మను, ఎందుకంటే ఈ రకాల కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడి సృష్టికి మూలం ఆయన అని మనకి ఆ బ్యాక్గ్రౌండ్ అనేది మన దగ్గర లేదు. కృష్ణుడు 16,000 మందితో ఉన్నాడు, ఎట్లా ఉన్నాడు ఆ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటే వస్తుంది. కృష్ణుడు 1000 మందితో ఆయన పెళ్లి చేసుకొని ఒకేసారి ఏకకాలంలో ఇన్ని భవనాల్లో ఉన్నాడు ఒకేసారి, ఎలా కుదురుతుంది సృష్టిలేలు తెలిసినప్పుడు మనకు అర్థమవుతుంది. మనకి ఆ సృష్టిలేలు తెలియదు అనుకోండి, ఆయన శక్తులంటే మనకు తెలియదు అనుకోండి, నమ్మాల్సిన అవసరం రాదు. అసలు అసలు మనం నమ్మలేము కూడా, ఎందుకు నమ్ముతాం మనం, ఎట్లా నమ్ముతాం, ఏ బేసిస్ మీద నమ్ముతాం, నమ్మకం రాదు. మనం బ్యాక్గ్రౌండ్ ఈ నాలెడ్జ్ ఉంటేనే ఇలా 16 మంది ఏంటి 100,000 మంది కూడా ఉండగలం అనిపిస్తుంది, సరిపోదు అనిపిస్తుంది. అందుకే మనం చూసుకుంటే నాలెడ్జ్ నాలెడ్జ్ జ్ఞానం వేరు, విజ్ఞానం వేరు, నమ్మకం వేరు. సో జ్ఞానంతో ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ నమ్మకం ఉండకపోవచ్చు. కానీ నమ్మకం ఉన్న దగ్గర జ్ఞానం ఉంది, విజ్ఞానం ఉంది, రెండు ఉన్నాయి. జ్ఞానంలో జ్ఞానంలో పెట్టుకుని నమ్మకం ఉండాలని రెండే ఉండేది. దానికి చాలా మంది ప్రొఫెసర్స్ ఉన్నారు ఇక్కడ, ముఖ్యంగా రామాయణం మీద మహాభారత మీద చాలా రీసెర్చ్ చేస్తుంటారు వాళ్ళు, చాలా చేస్తున్నారు. వాళ్ళని అడిగే అనుకోండి, సార్ రాము నిజంగా ఉంటా, ఏమో ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు అంటారు వాళ్ళు. మీరు నార్మల్గా మీరు కానీ అకాడమిషియన్స్ అంటారు వీళ్ళు, వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, నాలెడ్జ్ ఉంది, కానీ నమ్మకం లేదు వాళ్ళ దగ్గర. ఇవాళ క్లాస్ వస్తుంది ఫోర్త్ చాప్టర్ 39 శ్లోకాలు వాళ్ళ గురించి మనం డిస్కస్ చేస్తాం. సో కాబట్టి లీలావతారాలు ఎప్పుడు మాధుర్యంగా ఉంటాయంటే మనం పురుషావతారాలు మనం బాగా అర్థం చేసుకుంటాం. ఇప్పుడు మాయ మనకు బాగా అర్థం అవుతుంది, ఈశ్వరుడు ఏ విధంగా మనం మాయలో పెట్టడం మనకు అర్థం అవుతుంది. సో లీలావతారాలు ఆ విధంగా ఉంటాయి. లీలావతారాలు అప్పుడు మనకి లీలావతారాలు ఇంకా చెప్పు కృష్ణుడి గురించి ఇంకా చెప్తే బాగుంది, ఇంకా నరసింహ గురించి చెప్తే బాగుంది, అప్పుడు మనం ఆస్వాదిస్తాం లీలావతారాలు. అండ్ లాస్ట్కి శ్రీకృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత ధర్మం ఎవరిని ఆశ్రయించింది. సో సుత గోస్వామి అంటారు భాగవతాన్ని ఆశ్రయించి. సో కలియుగంలో మనకి ధర్మం కావాలి అంటే మనకి భాగవతం మాత్రమే టార్చ్ లైట్ అంట. భాగవతం ఏం చెప్తే అది ధర్మం, అది అంతిమం అంట. మిగతావి మిగతా పుస్తకాల్లో వేరే వేరే ధర్మాలు చెప్పొచ్చేమో, ఇక్కడ మాత్రం పరమోధర్మ, పరమధర్మం, సుప్రీం ట్రూత్, అని చెప్తుందన్నమాట భావం. సో కాబట్టి మన ఫ్యూచర్ లో ఇది నేను చేయొచ్చా చేయకూడదా, ఇది న్యాయమేనా ఇది ధర్మమైందేనా అని మనకి ఏదైనా కన్ఫ్యూజన్ వచ్చింది అనుకోండి, భాగవతం బయట తీయాలన్నా. భాగవతంలో ఈ ధర్మం గురించి, సో కృష్ణుడిని చేరడమే పరమధర్మం, కృష్ణుడి తృప్తి కోసం జీవించడమే పరమధర్మం. అలా కాకుండా ఇంకా చాలా ధర్మాలు ఉన్నాయి. ఇక్కడ మన వర్ణాశ్రమ ధర్మంలోకి వెళ్ళామనుకోండి, అంటే బ్రాహ్మణుడిగా ఒక ధర్మం ఉంటుంది, క్షత్రియుడిగా ఒక ధర్మం ఉంటుంది, వైశ్యుడిగా ఒక ధర్మం ఉంటుంది, శూద్రుడిగా ఒక ధర్మం ఉంటుంది, వాళ్ళు చేసే పనులు బట్టి ఒక ధర్మం వస్తూ ఉంటుంది. ఇవన్నీ ధర్మాలు. మళ్ళీ మనం పెళ్లి చేసుకుందాం అనుకోండి, భర్తగా ఒక ధర్మం ఉంది, కొడుకుగా ఒక ధర్మం ఉంది, కూతురుగా భార్యగా ఒక ధర్మం ఉంది, తల్లిగా ఒక ధర్మం ఉంది. ఇట్లా ఎత్తుకుంటూ పోతే ఎన్ని ధర్మాలు అయ్యాయి, అప్పుడు ఒక ధర్మానికి ఇంకో ధర్మానికి క్లాష్ వస్తుంటుంది. నేను కొడుకుగా వ్యవహరించాలా భర్తగా వ్యవహరించాలా, ఇప్పుడు ఈ సమయంలో నేను కూతురుగా చెప్పాలా కోడలుగా మాట్లాడాలా, దీని గురించి అసలు చాలా క్లాష్ వస్తాయి కదా. ఇప్పుడు తండ్రిగా ఆయన ఒక మాట చెప్తాడు, పిల్లగా ఒక మాట చెప్తారు, అప్పుడు మనం దీనికి సపోర్ట్ చేయాలా, ఇది ఈ టైంలో వీళ్ళు చెప్పిన కరెక్ట్ గా చెప్పాలి, వీళ్ళని సపోర్ట్ చేయాలా వీళ్ళని సపోర్ట్ చేయాలా, వీళ్ళని సపోర్ట్ చేస్తే వీళ్ళేమైపోతారు, నేను సపోర్ట్ చేస్తే వీళ్ళేమైపోతారు. ఇది ఒక ఎత్తు అయితే మళ్ళీ ప్రాంతాల వారీగా మళ్ళీ ధర్మాలు మారిపోతున్నాయి, మళ్ళీ కులాల వారీగా మళ్ళీ ధర్మాలు మారిపోతున్నాయి. మా కులంలో మేము ఎట్లా చేస్తాం, మా కులంలో మేము ఎట్లా చేస్తాం, అది మళ్ళీ ప్రాంతాలుగా ఆ కులమే కానీ మేము వేరే ప్రాంతం నుంచి కాబట్టి మేము ఇలా చేస్తాం, మా అంటే మేము కడపలో అయితే ఇట్లా చేస్తాం, మేము నెల్లూరులో అయితే ఇట్లా చేస్తాం, మళ్ళీ సేమ్ కులమే మళ్ళీ అదే ఫాలో అవుతుంది చేంజెస్. మళ్ళీ ఇలా ఎత్తుకుంటే పోతూ కనుక ఎన్నెన్నో ధర్మాలు ఉన్నాయి, అవన్నీ మనం పాటించలేము. అందుకే మనకి ఇక్కడే ధర్మం ఫైనల్ గా ఏంటంటే కృష్ణుడిని తృప్తిపరిచే విధంగా జీవితాన్ని చేస్తాం. ఏం చేసినా ఏ పాత్ర పోషించినా కృష్ణుడు ఓకే చేశాడా, దీన్ని సమ్మతించాడా, అట్లా వెళ్ళిపోవడం అన్ని కన్ఫ్యూజన్ చేస్తాడు అనమాట. అందుకే వర్ణాశ్రమ ధర్మం యొక్క మూలం ఏంటంటే, వర్ణాశ్రమ ధర్మం అందరూ కృష్ణుడి తృప్తి కోసం హరితోషణం, కృష్ణుడి తృప్తి కోసం అందరూ పనిచేయాలి. మన వర్ణాలుగా వేరైనా ఆశ్రమాలుగా వేరైనా, బట్ అల్టిమేట్ గోల్ వచ్చి కృష్ణుడి దగ్గర నుండి ఎండ్ అవ్వాలన్న, అప్పుడు క్లియర్ అయిపోతాయి. సో ఆ విధంగా మనం ఫస్ట్ చాప్టర్ లో మనం వెళ్ళాం. సో సెకండ్ చాప్టర్ కావాల్సిన కొన్ని ఆన్సర్స్ కూడా క్రియేట్ చేశాం మనం, సెకండ్ చాప్టర్ లో వస్తాయి. సో మిగిలినవి మీకు ఏదైనా ఇంకేమైనా సందేహాలు ఉంటే మీరు అడగవచ్చు. ఫస్ట్ చాప్టర్ ఇక్కడ క్లోజ్ చేస్తాం.